సామెతల గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని తీసుకోవాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథంలో వీ కెన్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్, అనేకమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ని మనం చూడవచ్చు. ఉదాహరణకి బుద్ధిహీనులు, బుద్ధిమంతులు, బలహీనులు, తర్వాత అబద్ధికులు, కోపగాండ్రు, ఓకేనా, యథార్థవంతులు, ఈ రీతిగా అనేకమైనటువంటి అంశాలను మనం చూడవచ్చు. వాటన్నిటి గురించి దేవుడు సొలొమోనుకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి చక్కగా వాటన్నిటిని కూడా వివరించడం జరిగింది. అయితే ఈరోజు నేను ఒక కాన్సెప్ట్ ని మీ ముందుకు తీసుకొని రావాలని నేను ఆశపడుతున్నాను. వాటిల్లో నుంచి ఒకటి అదేంటంటే, ఎ ఫూల్, ఫూల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ఫూల్, బుద్ధిహీనుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, బుద్ధిహీనుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. వాస్తవానికి ఫూల్ అనే పదానికి తెలుగులో రెండు అనువాదాలు ఉన్నాయండి. ఒకటి మూర్ఖుడు, మూర్ఖుణ్ణి ఫూల్ అని అంటారు. రెండోటువంటిది మూఢుడు, లేకపోతే వెర్రివాడు, వెర్రివాడు, వెర్రివాడిని కూడా ఫూల్ అని అంటారు. ఉదాహరణకి పౌలు తన్ను తాను, ఐఎమ్ ఎ ఫూల్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు నిమిత్తము నేను వెర్రివాడను అని అంగీకరించాడు. ఆ ఫూల్నెస్ వేరు, ఓకే, మూర్ఖత. నేను వెర్రివాడను అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడడం లేదు, కానీ ఇదే ఫూల్ కి వచ్చేటువంటి మరొక అర్థం ఉంది, మూర్ఖుడు. మూర్ఖుడు అనే పదంలో మనకు తెలుసు, మూర్ఖుడు అని అంటే హి విల్ నాట్ లిజన్ టు ఎనీబడి ఎల్స్, ఎవరు చెప్పింది వినడు, ఎవరు చెప్పింది కూడా వినడు, వినడానికి ఇష్టపడ్డు. ఈ మూర్ఖుల్లో ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి స్వభావం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నా, ఇలాగే ఉంటా, చచ్చేంత వరకు ఇలాగే ఉంటా, ఒకడు చెప్తే నేను మారాల్సిన అవసరం లేదు, నేను మారను, నేను ఇంతే. వాళ్ళ దగ్గర ఎక్కువగా ఈ పదాలు మనం చూస్తుంటాం, నేను ఇంతేనండి, నేను ఎట్టే ఉంటా, ఒకడికి నేను నచ్చాల్సిన అవసరం లేదు, నాకు నచ్చితే నేను చాలు. నన్ను క్షమించండి, ఈ ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నాను. ఈ స్వభావం మనం ఈ సినిమా డైరెక్టర్ లో ఒక ఆయన దగ్గర చూస్తూ ఉంటాం, ఆర్జీవి. ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఆయన ఏమంటారు, హీఈస్ ఎ ఫూల్ అంతే, వాడొక మూర్ఖుడు, వాడు జోలికెళ్ళడం కంటే నోరు మూసుకొని ఉండడం మేలు. నువ్వు మూర్ఖుడిరా అన్నా గాని దాన్ని మనోడు హ్యాపీగా తీసుకుంటాడు, అవును అది నా ఇష్టం, నువ్వేంటి అన్నట్టుగా మాట్లాడతాడు. సో ఎవరు చెప్పింది వినడు, ఎవరికి లోబడడు, ఎవరి మాటను అంగీకరించడు, తను నమ్మిందే సిద్ధాంతం, తను నమ్మిందే రాజ్యం, తను రాసుకున్నదే తనకు చట్టం, అలాంటి వాడు అన్నమాట. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, వాస్తవానికి ఇలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు కేవలం సినిమా ఫీల్డ్ లోనే కాదండి, సంఘంలో కూడా ఉన్నారు, అక్కడే వచ్చింది సమస్య. క్రీస్తు రక్తంలో కడగబడి, క్రీస్తు శరీరంలో అవయములుగా చేర్చబడి, ఆయన శరీరము రక్తములో పాలిభాగస్థులు అవుతున్నటువంటి వారిలో కూడా ఇలాంటి ఫూల్స్, మూర్ఖులు ఉన్నారు. వీరు చెడిపోవడమే కాక మిగిలిన సంఘాన్ని కూడా పాడు చేస్తుంటారు. వీరు వారి మూర్ఖతను ఇంకొందరికి కూడా అంటిస్తూ ఉంటారు. ఆ జడ్డ కోతి వనమంతా చెడిచిందంట. అలాంటి ఈ మూర్ఖులు కొన్ని కుటుంబాల్లో ఉన్నారు, కొన్ని సంఘాల్లో ఉన్నారు, కొన్ని సంస్థల్లో ఉన్నారు. మీరు వారు పాడైంది కాక మిగిలిన వనమంతటిని కూడా చెడుస్తూ ఉంటారు. నేను కేవలం ఈరోజు అలాంటి వారిని విమర్శించడానికి ఈ సందేశం చెప్పడం లేదు, కానీ ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే సరిచేసుకోమని చెప్పడానికి ఈ సందేశం ఇస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మందికి వాళ్ళు ఫూల్ అన్న సంగతి కూడా వాళ్ళకు తెలియదు. ఇంగ్లీష్ లో ఫూల్ అన్న పదం మరలా మరలా వింటే కొంచెం బాధ పుట్టిస్తుందేమో. చాలా మందికి తాము మూర్ఖులు అని కూడా వారికి తెలియదు. వారికి తెలియకుండానే వాళ్ళు మూర్ఖతను వెంబడిస్తూ ఎదుటి వారిని ఎంతగానో గాయపరుస్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి వాళ్ళు మనలో ఎవరైనా ఉంటే, తాము మూర్ఖులు అని తాము గ్రహించలేని స్థితిలో ఉంటే, వారు ఏ రీతిగా సంఘానికి కానీ కుటుంబానికి కానీ ఒక చీడ పురుగులాగా మారుతూ ఉంటే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఉదయ కాలశంలో మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేఖనాన్ని అనుసరించే మనం కొన్ని విషయాలు చూద్దాం. ముందుగా సామెతల గ్రంథము 29:11 చదువుతున్నాను. సామెతల గ్రంథము 29:11 చదువుతున్నాను. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును. జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. బుద్ధిహీనుడు, ఎ ఫూల్ గివ్స్ ఫుల్ వెన్ టు హీ స్పిరిట్. బుద్ధిహీనుడు తన కోపం అంతటిని కనపరచును. ఇక్కడ ఆంగ్ల భాషలో ఉపయోగించబడిన పదము ఎ ఫూల్, ఈజ్ ఎ ఫూల్. ఎవరంట ఈ మూర్ఖుడు, ఈ బుద్ధిహీనుడు అంటే కోపం అంతటిని కనపరిచేస్తాడట. తనకు కోపం వస్తే తను తన ఆధీనంలో ఉండడు. ఇక్కడ తనకు కోపం వస్తే ఆ కోపం అంతటిని కూడా కనపరచాలి ఏదో ఒక రీతిలో. దానికోసం ఏ స్టేజ్కి దిగిపోవడానికైనా, ఏ స్టేజ్కి ఎక్కిపోవడానికైనా సిద్ధమే. కానీ అది అతనికి ఎంత నష్టాన్ని కలిగిస్తుందో వాళ్ళకి ఆ విషయం తెలీదు. ఒక వ్యక్తి మీద మనకు కోపం వచ్చిందనుకోండి, నేను ఎప్పుడు అంటాను, వెయిట్ సమ్ టైం. ఇమీడియట్ గా ఆ ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. ఇమీడియట్ గా మాట్లాడితే ఆ కోపంలో నుంచి వచ్చేటువంటి పదాలు తోటల్లాగుంటాయి. తోట ఎప్పుడు కూడా కాల్చినప్పుడు ఎదుటి వాడిని గాయపరుస్తుంది, వెనకాల కాల్చినటువంటి వాడిని కూడా అది గాయం చేస్తుంది. సో కాబట్టి కోపం వచ్చినప్పుడు ఇఫ్ యు వెయిట్ సమ్ టైమ్, నువ్వు కొంత సమయం వేచి ఉంటే అప్పటికి నీ కోపం చల్లారుతుంది. అప్పుడు నువ్వు కనపరిచినప్పటికీ కూడా అది అంత పెద్ద ఎఫెక్ట్ చూపించదు. ఎదుటి వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుందో లేదో పక్కన పెట్టేద్దాం, మనం ఆ ఎఫెక్ట్ నుంచి తప్పించుకుంటాం. కానీ మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఏదైనా సరే ఇప్పుడు కోపంలో ఉన్నప్పుడు మాట్లాడాల్సింది, ఏం చల్లబడిపోయిన తర్వాత నువ్వు మాట్లాడేది, వీళ్ళు పక్కన వాళ్ళు కూడా భలే రెచ్చగొడతారు, ఇప్పుడే మాట్లాడు, ఇప్పుడే తాడుపేడ తెలుసుకో, మీ అమ్మతో తాడుపేడ తెలుసుకో, మీ చెల్లితో తాడుపేడ తెలుసుకో, ఇప్పుడే తెలుసుకో, ఇప్పుడే ఇప్పుడే అని రెచ్చగొడతారు వీళ్ళు. ఇప్పుడే అని ఎందుకంటారు తెలుసా, ఇప్పుడైతే ఆవేశంలో ఉడికిపోతున్నావు, ఇప్పుడైతేనే మంచిగా బాంబు పేలుతుంది అక్కడ, నువ్వు కొంచెంసేపు గమ్ముగా అనుకో, నువ్వు చల్లారిపోతాను సంగతి తెలుసు వాళ్ళకి. దే ఆర్ ఫూల్స్. వాళ్ళు బుద్ధిహీనులు, వాళ్ళు మూర్ఖులు. వాళ్ళ మాటకు లోబడి నువ్వు కూడా అప్పటికప్పుడే కోపాన్ని కనపరిచావా, దెన్ యు ఆల్సో విల్ బి ఎ ఫూల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్లో నుంచి. మొర్దెకై తనకు నమస్కరించలేదని హామానుకు కోపం వచ్చింది. అక్కడ హామాన్ని పిలిచి డీల్ చేస్తుంటే సరిపోయిండేది. హామాను, మొర్దెకై నువ్వు చేసింది బాగాలేదు, రాజు ఇప్పుడు నన్ను అధికారిగా పెట్టాడు, నువ్వు నన్ను నాకు నమస్కరించడం లేదు, తప్పది, నువ్వు నాకు లోబడాల్సిందే అని మాట్లాడాల్సింది, లేదా రాజు దగ్గర తీసుకుని వెళ్ళి అయ్యగారు మీరు అందరూ నాకు నమస్కరించాలన్నా, కానీ ఒక్కడు బానిస ఆఫ్టర్ ఆల్ నాకు లోబడడం లేదు, ఇతనికి ఏదైనా పనిష్మెంట్ ఇప్పించండి అని చెప్పి పనిష్మెంట్ ఇప్పిస్తే అయిపోయిండేది. కానీ హామాన్ ఏం చేశాడు, తన కోపం అంతటిని, ఎంత కోపం వచ్చిందో ఆ కోపం అంతటిని తన ఒక్కడి మీదే కాకుండా తన వారందరి మీద ప్రదర్శించడానికి ప్రయత్నం చేశాడు. కొన్ని విషయాన్ని ఇంట్లో వెళ్ళి చెప్పాడు, ఇంట్లో వల్ల నా పోనీలయ్యా, ఎందుకు ఊరుకో, సరే ఒక్కడే కదా, ఆ ఒక్కడికి ఏదో ఉన్న కావాలంటే పనిష్మెంట్ ఇచ్చేసి అయిపోయి అట్లా ప్రోత్సహించాలా, వాళ్ళు ఇంకొంచెం మంట పోసారు. ఆల్రెడీ ఇతను మంట మీద ఉంటే వాళ్ళు ఆ మంటలో ఆజ్యం పోసారు, మంటలో ఆజ్యం పోసారు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడు లారా, సో తనకు వచ్చినటువంటి కోపము మొర్దకాయ మీదైతే తను తన జనాంగం మొత్తం మీద ఆ కోపం అంతటిని ప్రదర్శించాలని కోరుకున్నాడు. సో ఆ కోపం లోపల 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 ఉన్నప్పుడు అదేమవుతుందంటే అది ఇంకా 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 నిన్ను గాయపరుస్తూనే ఉంటుంది. ఇంకా అది నీ శరీరాన్ని కొంచెం కొంచెం క్యాన్సర్ తిన్నట్లుగా తినేస్తుంది. కొంతమందికి కోపం వస్తే ఆ రెవెంజ్ తీర్చుకునేంత వరకు వాళ్ళకి నిద్ర పట్టదు, నిద్ర పోరు. ఆ రెవెంజ్ తీర్చుకోవాలంటే, కానీ నీకు ఒక విషయం తెలుసా, నువ్వు రెవెంజ్ తీసుకోవడం కోసం వెయిట్ చేస్తున్న కొలది అది క్యాన్సర్ వలె ముందు నీ హృదయాన్ని, నీ సమాధానాన్ని, నీ నెమ్మదిని, నీ ఆరోగ్యాన్ని అది తినేస్తా ఉంది. ఆఖరికి క్రీస్తుతో నీ సహవాసాన్ని, క్రీస్తుతో నీ అనుబంధాన్ని కూడా తినేస్తా ఉంది. యుఆర్ ఫెయిల్ టు అబ్జర్వ్ దట్ వన్, దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నావు. ఎందుకోసమో తెలుసా, నువ్వు ఆ సమయంలో ఒక బుద్ధిహీనుడిగా, ఒక బుద్ధిహీనులాగా ప్రవర్తిస్తున్నావు. తన కోపమంతటిని కనపరిచాడు హామాను. ఏంటి చివరికి దాని ప్రతిఫలం ఏంటి, ఎవరు నష్టపోయారు? రాక రాక హామానికి ఒక ఉన్నతమైన స్థానం వచ్చింది, ఒక మంచి హై పొజిషన్ వచ్చింది. రాజు తర్వాత తననే గౌరవించేటువంటి ఉన్నతమైనటువంటి స్థానం, అంత పెద్ద స్థానం. ఇప్పుడు హోదా పెరిగింది, స్థితి పెరిగింది, ఆర్థిక స్థితి పెరిగింది, గౌరవ మర్యాదలు వచ్చాయి. కానీ అలాంటి సమయంలో తన మూర్ఖతను వెల్లడిపరచడం ద్వారా ఏమయ్యాడు, తన హోదాను కోల్పోయాడు, తన స్థితిని కోల్పోయాడు, తనకున్న ఆర్థిక వనరు పరిస్థితులను కోల్పోయాడు, ఆఖరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు. పోతూ పోతూ తనకు సహకరించినటువంటి కుటుంబ సభ్యులను కూడా ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో హామాను తను తాను నియంత్రించుకొని గాని ఉనుంటే, నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేసి ఉనుంటే తన జీవితంలో ఇంత పెద్ద నష్టం జరిగి ఉండేటువంటిది కాదు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, అదే సంవత్సర గ్రంథం 12:16 ఉంటుంది, మూడుడట అంటే ఫుల్ కోపం అంతటిని నిమిషంలోనే బయలుపరిచేస్తారట. హీ విల్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్, ఇమ్మీడియట్ యాక్షన్. అఫ్కోర్స్ నేను కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాను, తర్వాత తెలుసుకున్న తర్వాత ఎంత కోపం వచ్చినా కానీ ఫస్ట్ కొంచెం టైం తీసుకుంటాను. కోపం నాకు రాదని నేను చెప్పను, ఎందుకంటే నేను కూడా మనిషినే కదా. అసలు కోపమే నీకు రాకపోతే నీకేదో సమస్య ఉంది. సో కోపం అనేటువంటిది సహజం, అందరికి వస్తుంటుంది, నాకు కూడా వస్తుంది. ఈవెన్ దేవాలయంలో అమ్మకాలు జరుగుతున్నప్పుడు దాన్ని చూసి యేసు ప్రభు హీ వాజ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దట్ వన్, హీ గాట్ యాంగ్రీ. దత్తం తీసుకునే వాళ్ళందరినీ అక్కడి నుంచి తరుముకున్నాడు. కోపపడడం పాపం కాదండి, కానీ ఆ కోపాన్ని నిమిషంలోనే ప్రదర్శించడం ప్రమాదం. ఆ కోపాన్ని రెవెంజ్గా మార్చుకోవడం ప్రమాదం. కోపమంతటిని కనపరుచుకోవాలనుకోవడం ప్రమాదం. అది నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు, నీ ఆధ్యాత్మిక జీవితానికి ఏమాత్రం కూడా క్షేమం కాదు. బుద్ధిహీనుడు ఫూల్, దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, వైజ్ మ్యాన్, జ్ఞానము గలవాడు. జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడంట, కోపమును అణుచుకొని దాన్ని చూపకుండా ఉండును. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి తనకు కోపం ఎంత కోపం వచ్చినా కానీ కంట్రోల్ చేసుకుంటాడంట, కంట్రోల్ అణుచుకుంటాడు. కానీ వీడిని లోకమే ఉంటుంది తెలుసా, ఏడికేం చేత కాదు, మాట్లాడడం చేత కాదు, గొడవ చేయడం చేత కాదు. లేకపోతే నేను మాటలు మాట్లాడతా ఉంటే సైలెంట్గా ఉన్నాడు చూడు, కొంచెం ఇక్కడికి రోషం లేదు, పౌరుషం లేదు. ఇది లోకం చెప్పే మాట, కానీ వీని గురించి బైబిల్ ఏమంటుంది, ఈజ్ అ వైజ్ మ్యాన్, అతడు జ్ఞానము కలిగినటువంటి వాడు. కోపాన్ని అణుచుకుంటున్నాడు. నీకు కోపం పెరగాలంటే ఎదుటి వ్యక్తి ఏం చేయాలి, మాట మీద మాట, మాట మీద మాట తోటలాగా వదులుతూ ఉంటే అప్పుడు నీ కోపం ఎగిపోతుంది, అప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తి మీద తిరిగి దాడి చేస్తావు. అపవాదికి కూడా కావాల్సింది అదే,
అందుకోసమే నీ మీద దెబ్బ మీద దెబ్బ మీద దెబ్బ మీద దెబ్బ మీద కొడుతుంటాడు. దెబ్బ మీద మళ్ళా దెబ్బ, దెబ్బ మీద పుండు మీద కారం చెల్తే ఎట్టుంటది? అది అపవాది చేసే పని. ఇంత ఎందుకు నాకు నేను వదిలేసుకుంటా అని నువ్వు అనుకున్నా గానీ ఎదుటి వ్యక్తి అనుకోలేదు కదా. ఆ తీర్మానం నువ్వు తీసుకున్నావు, ఎదుటి వ్యక్తి తీసుకోవాలా? సో వాళ్ళు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు మీరు కారం చల్లుతారు. కానీ నువ్వు తీర్మానం తీసుకున్నావు కదా, దాన్ని యూ షుడ్ కీప్ క్వైట్. క్రీస్తుకు అప్పగించాలి. వాళ్ళు కారం చల్లిన ప్రతిసారి నువ్వు కూడా రెచ్చిపోతా ఉంటే ఇంక నీలో మార్పేది? మార్పేది అంటే ఇప్పుడు నువ్వు మతం ముచ్చుకున్నావే కానీ నువ్వు మారు మనసు పొందలా. జస్ట్ ఆ మతంలోంచి ఈ మతంలోకి వచ్చావంతే, ఆ వస్త్రధారణ తీసి వస్త్రధారణ వేసుకున్నావు అంతే, బుద్ధిలో మార్పు ఏమి రాలా. గుర్తుంచుకో, నిన్ను రెచ్చగొట్టడానికి అపవాది పుండు మీదే కారం చల్లుతాడు. గాయమైనటువంటి నీ హృదయం మీద నిన్ను గాయం ఎవరైతే చేశారో అప్పుడు వాళ్ళకి అపవాదికి తెలుసు, ఆ ఈ వ్యక్తితో గాని నేను కారం జల్లిస్తే ఇక్కడ యుద్ధం మామూలుగా ఉండదని, అందుకోసం కొత్త వ్యక్తిని ఏం తీసుకురావడు, చాలా తెలివిగా ఆ వ్యక్తినే ఎన్నుకుంటాడు. మరలా అలా ఎంతకాలం సార్? నువ్వు పరిపూర్ణంగా సహనం నేర్చుకునేంత వరకు. దేవుడు ఎందుకు అనుమతించాడు? దేవుడు ఎందుకు చూస్తూ మౌనంగా ఉన్నాడు అంటే హీ వాంట్స్ యూ టు లెర్న్ సంథింగ్. నీ శత్రువు నీకు తెలియకుండానే నీకు మేలు చేస్తాడు, నీకు ఆ విషయం తెలియదు. నీకు సహనం అంటే ఏంటో నేర్పిస్తాడు, ఓర్పు అంటే ఏంటో నేర్పిస్తాడు, తగ్గించుకోవడం అంటే ఏంటో నేర్పిస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే కదా ఈ క్యారెక్టరిస్టిక్ నేర్చుకోగలుగుతావు. వాళ్ళు లేకపోతే ఇవన్నీ నువ్వు ఎలా నేర్చుకుంటావు? ఇవన్నీ నువ్వు నేర్చుకుని ఉండడమే కదా దేవుని కూడా కావాల్సింది. అందుకనే దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు. గుర్తుంచుకోండి, దేవుడు అలో చేయట్లా, శాటన్ అలో చేస్తా ఉన్నాడు. దెన్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్? గాడ్ ఈస్ కీపింగ్ క్వైట్. నిశ్శబ్దంగా ఉన్నాడు. ఎందుకు? ఎందుకు? నీ మీద నమ్మకం. నా బిడ్డ తీర్మానం తీసుకున్నాడు, నిలబడతాడు అనని. వెన్ శాటన్ టెంప్ట్స్ గాడ్ టెస్ట్. క్రీస్తునందు ప్రేమ. ఒకవేళ నువ్వు కోపమంతటిని కనపరిచే వ్యక్తిగా నువ్వు ఉంటే దెన్ యు ఆర్ ఎ ఫూల్. ప్లీజ్ ట్రై టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. అంతే మాత్రమే కాదు, ఈ జ్ఞానం కలిగిన కోపము అణుచుకోవడమే కాదు, దాన్ని చూపడట. అంటే మనసులో రెవెంజ్ పెట్టుకోడు, సమయం కొరకు ఎదురు చూడ్డు. అమ్మ, ఇది ఇంకా ప్రమాదం అండి. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకవేళ అప్పటికి నిశ్శబ్దంగా ఉన్నట్టు కనిపించినా సమయం కొరకు ఎదురు చూస్తుంటాడు. సమయం వస్తే రెచ్చిపోతాడు. సముద్రపు అలలట చాలా ఆవేశంగా ముందుకు వస్తాయంట, ఏ రీతిగా సరే ఒడ్డును దాటుకొని బయటికి వెళ్ళిపోదామని. అంతవరకు వచ్చి మీరు చూడండి, అంత ఎత్తున పొంగుకొని వచ్చినటువంటి ఇది ఒడ్డు దగ్గరికి రాగానే పుష్మని అలా నెమ్మదైపోతుంది. నెమ్మదిగా వెళ్ళిపోయి అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది. నిజంగా వెళ్ళిపోయింది అనుకుంటున్నావా? లేదు, అది ఎంత మళ్ళీ వెనక్కి వెళ్ళిందో ఎందుకో తెలుసా? మరలా అంత వేగంగా ముందుకు రావడానికి, అంత వేగంగా ముందుకొచ్చి మళ్ళా దాడి చేయడానికి. అందుకోసం అది నిరంతరం ప్రయత్నం చేస్తానే ఉంటది. క్రీస్తునందు ప్రేమించండి దేవుళ్ళారా. మనలో కూడా కొంతమంది అలాగే ఉన్నారు. ఒకవేళ అప్పుడు వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నట్టే కనిపించినా కానీ లోపల మాత్రం, హృదయంలో మాత్రం, అంతరంగంలో మాత్రం పగరగిలిపోతా ఉంటది. సమయం కొరకు ఎదురు చూస్తుంటారు. మరలా అవకాశం వచ్చినప్పుడు సముద్రం పొంగినట్టు ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమ్మా, సహోదరుడా, ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉంటే దెన్ యు ఆర్ ఎ ఫూల్. నువ్వు బుద్ధిహీనుడివే, బుద్ధిహీనురాలివే. దయచేసి దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ ఫూల్, ఒక బుద్ధిహీను యొక్క రెండవ స్వభావాన్ని మనం గమనించినట్లయితే 10వ అధ్యాయం, ఇదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము పద్దెనిమిదో వచనం చదువుకుందాం. 10వ అధ్యాయం 18వ వచనం. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. తన పెదవులను మూసుకునివాడు, క్షమించండి, అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు. 18వ వచనం చదువుతున్నాను. అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు, కొండము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. సో బుద్ధిహీను యొక్క రెండవ స్వభావం ఏంటంటే కొండములను ప్రచురం చేస్తూ ఉంటాడంట. అంటే ఉన్న వాటిని లేనివి, లేని వాటిని ఉన్నవి కలిపి అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడికి చేరవేస్తా ఉంటాడు. వీడు బుద్ధిహీనుడు, కొండములను ప్రచురం చేస్తూ ఉంటాడు, తాడీలు అక్కడికి ఇక్కడికి మోసుకొని వెళ్తూ ఉంటాడు. వీళ్ళ గొప్పతనం ఏంటి తెలుసా? వీళ్ళు ఎవరితో శత్రుత్వం పెంచుకోరు, కానీ ఇద్దరు మధ్యలో శత్రుత్వాన్ని మాత్రం బలే పెంచేస్తారు. ఇద్దరు మధ్యలో శత్రుత్వాన్ని పెంచేస్తారు. చాలాసార్లు వీళ్ళు అనుకుంటారు మేము చెప్తుంది రైటే కదా అనుకుంటారు. ఉదాహరణకి నేను ఏ బి అనే వ్యక్తి గురించి నాకు ఏదో కోపం వచ్చింది, నేను మాట్లాడాను. నువ్వు సి అనే వ్యక్తివి, నా దగ్గర ఉండి ఇవన్నీ విన్నావు. ఇప్పుడు నువ్వేం చేసావంటే నేను వెళ్ళిపోయిన తర్వాత సి అనే క్యారెక్టర్ అయినటువంటి నీవు బి అనే క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇవ్వ నీకు క్వశ్చన్ తెలుసా, ఆ ఏ అనేవాడు నీ గురించి ఇన్ని మాటలు చెప్పాడు, దీనికి ఏం చేస్తారు తెలుసా, ఇంకొక రెండు కలిపి చెప్తారు. ప్లస్ ఇక్కడ ఏ అనే వ్యక్తి చాలా దాన్ని నేను నెమ్మదిగా చెప్పినా కానీ ఏదంతోరా నాకు వాడు అంటే నచ్చదు అని చెప్పినా కానీ ఈ సి అనే వ్యక్తి చెప్పే విధానంలో కూడా మార్పు వచ్చేసి ఉంటది. వాడంటే నాకు అస్సలు నచ్చదు, ఏ నువ్వే అంత తప్పు చేసావు అంత నచ్చకపోవడానికి. చూసారా చెప్పే విధానంలో ఎట్లా మార్పు వచ్చేసిందో. ఇక నేనే ఉన్నాను అంత నెమ్మదిగా, ఇక అందుకే రావాడంటే నచ్చదు. అమ్మా ఈ సి అనే క్యారెక్టర్ చాలా ప్రమాదం. వీళ్ళను బుద్ధిహీనులు అనడం కంటే ఇందాక ఉపయోగించిన మాట మూర్ఖులు అనడం చాలా మంచిది. వీళ్ళు ఇద్దరు మధ్యలో చాడీలు చెప్పి ఇద్దరిని గలిబిలి చేసి గందరగోళం చేస్తారు. దే ఆర్ మోర్ డేంజర్. క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ స్థితిలో నువ్వు ఉంటే వాళ్ళు అక్కడి నుంచి మాటలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం, ఇక్కడి నుంచి మాటలు తీసుకెళ్లి అక్కడ చెప్పడం, వాళ్ళు చెప్పిన మాటలన్నీ తెలివిగా రికార్డ్ చేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించడం, వీళ్ళ దగ్గర మాటలను తీసుకెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం, దెన్ యు ఆర్ ఎ ఫూల్. నువ్వు బుద్ధిహీనుడివే, నువ్వు బుద్ధిహీనురాలివే. ఒకవేళ నీకు ఎదుటి వాని గురించి చెప్పాల్సి వస్తే వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ చెప్పు కానీ నెగటివ్స్ కాదు. నేనంటాను ఒకవేళ ఉదాహరణ చెప్తున్నాను, నువ్వు మధ్యలో ఉన్నావు, మీ అమ్మకి మీ ఆవిడకి గొడవ జరిగింది. సో ఆ కోపంలో మీ ఆవిడ మీద్దరు రూమ్లో ఉన్నప్పుడు మీ అమ్మ గురించి 100 మాటలు చెప్పింది. నువ్వు బయటకు వచ్చిన వెంటనే మీ అమ్మ అడిగింది, ఏంద్రా ఆ పిల్ల నా గురించి సాడీది చెప్పింది అని, నేను ఏదో చెప్తా ఉంది అనని. ఇప్పుడు మీ ఆవిడ చెప్పిన అన్ని యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు అక్కడ చెప్పావు అనుకో, నువ్వు సత్యం చెప్పినట్ట అబద్ధం చెప్పినట్ట? సత్యమే చెప్పావు, కానీ దాని వలన రిజల్ట్ ఏంటి? ఆవిడ పెద్ద బాంబు బ్లాస్ట్ అవుతుంది. బుద్ధిహీనుడైతే అది ఆలోచన చేస్తాడు. బుద్ధిహీనుడైతే అది ఆలోచన చేసి అయ్యని లేదమ్మా నీ గురించి కాదే వేరే వాళ్ళ గురించి చెప్తుంది, మేనేజ్ చేయడం అనమాట. నువ్వు సత్యం చెప్తున్నావా లేదా కాదు ఇక్కడ ఇంపార్టెంట్, బట్ దాని తర్వాత దాని వల్ల కలిగేటువంటి ప్రతిఫలం ఏంటి? నువ్వు అనుకున్నట్లే ఏం కాదులేమా అని చెప్పి ఇక్కడ నువ్వు చల్లబరచడం, మేనేజ్ చేయడం, అది బుద్ధిమంతుని యొక్క లక్షణం. మో అదిగో ఆ పిల్లని గురించి అన్ని మాట్లాడింది, ఇన్ని మాట్లాడింది. ఒకవేళ మీ అమ్మ మీద ఆవేశాలు అంటే, ఇదిగో మా అమ్మ నీ గురించి ఎప్పుడు చెప్పింది, ఇటే చెప్పింది, ఇటు చెప్పింది అని ఉండడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఏమైంది, పెద్ద బ్లాస్ట్ జరిగింది. కానీ నువ్వు బుద్ధిమంతుడు అయితే నువ్వు అలా ప్రవర్తించు. చూడు నువ్వు అలా అనుకుంటున్నావు కానీ మమ్మ నువ్వు అనుకున్నట్లు కాదు. మేనేజింగ్ చేయడం అది బుద్ధిమంతుని యొక్క లక్షణం, మేనేజింగ్ చేయడం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరు ఇంపార్టెంట్? ఇద్దరు ఇంపార్టెంట్, అమ్మ కావాలి భార్య కావాలి. వాళ్ళిద్దరి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభా వీళ్ళిద్దరి మధ్యలో సమాధానం ఉంటే చాలు ప్రభా, నేను సమాధానంగా ఉంటాను ప్రభా అని అన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, నువ్వు బుద్ధిమంతులుగా ప్రవర్తించాలి కానీ బుద్ధిహీనులాగా అక్కడ మాట్లాడి ఇక్కడ ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్తే ఏమన్నుందా? ఎస్తవాళ్ళు అన్నారు ఏదో కోపంలో, కానీ దాని మధ్యలో నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి కదా, నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి కదా, నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటేనే కదా వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పటికైనా, ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే సంవత్సరం తర్వాత కాకపోతే 5 సంవత్సరాల తర్వాత సమాధానం వస్తుంది. నువ్వు మధ్యలో కానీ బుద్ధిమంతుని వాళ్ళు చక్కగా బ్యాలెన్స్ చేయగలిగితే వీళ్ళిద్దరి మధ్యలో సమాధానం రావడం సాధ్యమవుతుంది. అంటే అది ఎవరి చేతుల్లో తెలుసా? నీ చేతుల్లోనే ఉంది, కానీ నీకు ఆ విషయం అర్థం కావట్లేదు. ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. బీ లైక్ ఎ వైజ్ మ్యాన్. జ్ఞానం వలే, బుద్ధిమంతుని వలె ప్రవర్తించు, బుద్ధిహీనుని వలె కాదు. బుద్ధిహీనులారా క్షమించండి ఈ మాట అంటున్నందుకు, కానీ అందరూ అని కాదు నా ఉద్దేశం. బట్ ఈ స్వభావాలు, ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉన్నారో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, ఈ అన్నయ్య లేకపోతే పాస్టర్ గారు, మిషనరీ గారు నన్నే ఉద్దేశం చెప్పాడు అని అనుకోవద్దు. అది కూడా ఒక బుద్ధిహీన యొక్క లక్షణమే. దేవుడు ఈరోజు నాతో సూటిగా నేరుగా మాట్లాడాడు. ఎస్, నా స్వభావాల్లో ఇది కూడా ఒకటే. నన్ను నేను సరి చేసుకోవాలి అని అనుకుంటే దెన్ యూ విల్ బి ఎ వైస్ ఉమెన్. నువ్వు బుద్ధిమంతురాలుగా పిలువబడతావు. సో బుద్ధిహీనుడు కొండములను ప్రచురం చేస్తూ ఉంటాడంట. అక్కడ మాటలు ఇక్కడికి, ఇక్కడ మాటలు అక్కడికి, ఇద్దరి మధ్యలో గొడవల్ని పెంచుతూ ఉంటాడట. మూడో విషయాన్ని గమనిస్తే 13వ అధ్యాయంలో చూడొచ్చు. పదమూడవ అధ్యాయం 16వ వచనం చదువుతున్నా. 13:16 వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. బుద్ధిహీనుడు ఎవరట? తన మూర్ఖతను, అంటే బుద్ధిహీనుడు అంటే వాడు మూర్ఖే, బుద్ధిహీనుడు తన మూర్ఖతను అంతటిని వెల్లడిపరుస్తాడట, అప్పటికప్పుడు బయలుపరిచేస్తాడు. హీఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్ హీఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ హిజ్ ఎమోషన్స్. తన భావోద్రేకాల్ని తను నియంత్రించుకోలేడు. అంటే తన అర్థం ఏంటి? హీఈస్ నాట్ ఇన్ హిజ్ ఓన్ హ్యాండ్స్. అతడు తన చేతిలో లేడు, తన మూర్ఖత చేతిలో ఉన్నాడు, తన బుద్ధిహీనత చేతిలో ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనంటే 12వ అధ్యాయం 15వ వచనం ఉంటుంది, మూర్ఖుని మార్గము వాని దృష్టికి సరి అయినటువంటిది. వాడు ఎందుకు తన మూర్ఖతని వెల్లడిపరుస్తాడో తెలుసా? ఎందుకు వెల్లడిపరిచేస్తాడంటే, వాడు అనుకుంటుంది వాడు రైట్ అనుకుంటున్నాడు, అదే సరైంది అని అనుకుంటున్నాడు. వానికి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, పని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ పట్టించుకోకపోయే, పని ఎవరైనా చెప్తుంటే వినే స్వభావం ఉంటే పర్లేదు, ఆ వినకపోయే వినేటువంటి స్వభావం లేకపోయే, ఒకరి కోసం నేను మారను అంటుంటే, నేను ఇంతే అంటుండే, చిన్నప్పటి నుంచి నేను ఎట్లే ఉన్నాను ఇట్లే ఉంటానంటుండే, ఒకరి కోసం నేను మారను, ఇంకేం చెప్తారు ఇలాంటి వాళ్ళకి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తే వింటారు? దేవుడు నేరుగా వచ్చి చెప్పడు కదా, వాక్యం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా చెప్తాడు. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా చెప్పినటువంటి దాన్ని మనం తీసుకొని మనం మనం సరి చేసుకోవాలి. కానీ నేను ఇలాగే ఉంటానంటే ఎలా కుదురుతుంది? సో కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను. బుద్ధిహీనులు సమస్తాన్ని వెల్లడిపరిచేస్తారని అని చెప్పాను కదా, ఇక్కడ పాజిటివ్ కూడా ఇంకొకటి ఉంది. అదేంటంటే, ఒక బుద్ధిహీనుడు తనకున్న టాలెంట్ మొత్తాన్ని కూడా ఒక్కసారిగానే చూపించేస్తాడట. వాడు ఆ టాలెంట్ మొత్తాన్ని చూపించేస్తే లోపలికి ఇంకా జనాలందరూ వాడిని మామూలుగా వాడుకోరు. ఎంతగా వాడుకుంటారంటే, ఇక వాడు వాడి కుటుంబం కొరకు, వాని ఆధ్యాత్మిక జీవితం కొరకు కూడా సమయాన్ని వెచ్చించుకోలేనంతగా జనాలు వాడేసుకుంటారు. సో కొన్ని సమయాల్లో ఇట్స్ బెటర్ టు కీప్ అవర్ టాలెంట్స్ హిడెన్. మన టాలెంట్ అంతా చూపించేసామనుకోండి, ఇంక జనాలు మనల కోసం మనల్ని బతకనీరు, మన కుటుంబం కోసం మనల్ని బతకనీరు, క్రీస్తుతో మన సమయాన్ని గడిపే టైం సమయాన్ని కూడా మనకివ్వరు. మన టాలెంట్ని జ్యూసుని బిండేసినట్టు బిండేస్తారు. ఇతరులకి అవసరమైన చోట అందించడం తప్పేం లేదు, నేను తప్పనలేదు, కానీ కనీసం నీ కుటుంబం కొరకు నీ కొరకు కూడా నువ్వు టైం స్పెండ్ చేయలేనంత బిజీ అయిపోకూడదు. అలా అయిపోయావు అంటే నీ టాలెంట్ మొత్తాన్ని నువ్వు కనపరిచేసావు, సో అదే నీకు చాలా కష్టాలు తెచ్చిపెట్టేసింది. నేను స్కూల్లో నేర్చుకున్నాను నేను. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి ద్వారా జ్ఞాపకం చేసుకోండి. తర్వాత 14వ అధ్యాయానికి వెళ్దాం. అదే సామెత గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం నుంచి మరొక స్వభావాన్ని చూద్దాం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. బుద్ధిహీనుడట విర్రవీగి నిర్భయముగా తిరుగు. నిర్భయముగా ఉండడం తప్పేం కాదే కదండి, నిర్భయముగా అంటే ధైర్యముగా భయపడకుండా ఉంటాడు, అది తప్పేం కాదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వీడు విర్రవీగి నన్నెవడేం చేస్తాడు. చాలా మంది బుద్ధిహీనులు ఇలా విర్రవీగి తమ కుటుంబ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు, ఇలా విర్రవీగి తమ కుటుంబ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు చేసుకోవడం అనే సామెత విన్నారు కదా, అలా చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలే కానీ అక్కడ సమస్య ఏమవుతుందంటే విర్రవీగుతున్నారు. వై షుడ్ ఐ, నేనెందుకు తగ్గాలి, ఏం ప్రసాద్ నేనెందుకు తగ్గాలి, ఏ నేను చదువుకోలేదా, ఏ నేను సంపాదించడం లేదా, నేను మాత్రం ఉద్యోగం చేయడం లేదా, నాకు మాత్రం కుటుంబం లేదా, ఏ మా అన్నోళ్ళింటికి నేను వెళ్ళనా, మా అన్నోళ్ళింటికి వెళ్తే నాకు 4 రోజులు ముద్ద పెట్టరా, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే నాకు 4 రోజులు ముద్ద పెట్టరా, నన్ను పట్టించుకోరా, నాకే మా ఇంట్లో హ్యాపీగా నాకు మంచి ఇల్లుంది. అయ్యో తెలియని విషయం ఏంటంటే నీకు ఇంటి దగ్గర ఎన్నైనా ఉండేది, ఒకసారి నీకు వాహమై వెళ్ళిన తర్వాత నువ్వు మరలా ఇంటికి తిరిగి వెళ్ళి సంవత్సరాల తరబడి ఉంటావు, ఉండొచ్చు, కానీ నీకు ఇంతకు ముందున్న మర్యాద ఉండదు. నువ్వు భర్తతో కలిసి ఉన్నప్పుడు ఉండేటువంటి మర్యాద భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఉండదు. అందరు నిన్ను చూపుగా చూస్తారు, అందరూ నిన్ను తక్కువగానే చూస్తారు. కష్టమో నష్టమో నువ్వు భర్త దగ్గర ఉంటే అది నీకు మర్యాద గౌరవం, అది మర్యాద గౌరవం నీకు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మంది విర్రవీగి, ఏం నేను చదువుకోలేదా, నా కాళ్ళ మీద నేను బతకలేనా, కొన్ని ఏమైనా పెద్ద గొడవ ఏమైనా ఉంటుందంటే కొన్ని సందర్భాలు చిన్న చిన్నవే ఉంటాయి, దానికే మాట పెరిగి విర్రవీగి కాపురాలని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర కూడా కొంతమంది ఉందండి, తెలియజేసి పంపించేసిన తర్వాత అక్కడ ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, నీ కిందికే నువ్వు మూట మొదలు చదువుకొని వచ్చేసి ఏమేం లేవా, మేము చూసుకోవా, నువ్వు చూసుకునే కాడికి మరి పెళ్లి ఎందుకు చేసావు తల్లి, నువ్వే చూసుకొని ఉండొచ్చుగా, వచ్చిన భర్త ఏమన్నా అద్భుతంగా చూసుకుంటాడని ముందులుగా నీకేమైనా కలగన్నావా, లేదా దేవుడు నీకేమైనా చెప్పాడా, నీకు పెళ్ళైన కొత్తలో నువ్వేమన్నా మీ ఆయనతో గొడవ వేసుకోకుండా ఉన్నావా, మీ ఇద్దరు మధ్యలో ఏం గొడవలు లేకుండానే ఉన్నాయా, లేదుగా, చిన్నగా తర్వాతే కదా మిమ్మల్ని కూడా మీరు సరి చేసుకున్నారు, రోజులు గడిచే కొలది ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, టైం పడుతుంది కదా, నీ పెళ్ళైన కొత్తలోనే నువ్వు మీ ఆయన్ని అర్థం చేసుకున్నావా, నువ్వు మాత్రం మీ ఆవిడని అర్థం చేసుకున్నావా, లేదు, చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పటికీ అర్థం చేసుకున్నారు, ఇప్పటికీ ఇంకా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటిది మీ కూతురు విషయాలు కూడా పొనిలే తల్లి, కొంచెం ఓపిక పట్టు, చిన్నగా నీ భర్తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి అని చెప్పేవాళ్ళు పోయారు. ఇప్పుడు వీళ్ళు విరిగిపోయి పోతున్నారు, వాళ్ళ తర్వాత సంగతి విరవిగి నీకేం తక్కువే, ఇంటికొచ్చే మేమల్లా మేము చూసుకుంటాం నిన్ను, మేం బతుకున్నంత కాలం నీకేం దిగుల్లేదు, నువ్వు బతుకున్నంత కాలం దిగుల్లేదు తల్లి, మరి నువ్వు రేపు చచ్చిపోతే, నువ్వు చచ్చిపోవా గ్యారంటీ లేదు నీకు, రేపు నువ్వు చచ్చిపోతే నీ బిడ్డ పరిస్థితి ఏంటి, ఇప్పుడు నాకే మమ్మ చూసుకుంటానని చెప్పి వచ్చేసింది నీ బిడ్డ కూడా, రేపు నువ్వు పోయిన తర్వాత ఈ బతుకు కష్టాలు సిద్ధమైన తర్వాత అప్పుడు ఏమంటారు తెలుసా, మమ్మ మూర్ఖత్వం వలన నా కాపురం ఎట్టయింది, ఈరోజు వాళ్ళందరూ బాగానే ఉన్నారు, అన్యాయం అయిపోయింది నేనే అనింది, ఎవరు తెలుసా నీ కూతురే, ఎవరిని తెలుసా నిన్నే, ఏమని తెలుసా మమ్మ మూర్ఖత్వం వలన, అయ్యో మా నాన్న మూర్ఖత్వం వలన, ఆ రోజు ఏదో సది చెప్పండకూడదు, సది చెప్పుంటే నాకే కొంచెం బుద్ధి చెప్పుంటే అయిపోయింది కదా, వాళ్ళు ఇంకా నన్ను రెచ్చగొట్టారు, డోంట్ బి ఏ ఫూల్. నువ్వు కోడలి స్థానంలో ఉన్నా, భార్య స్థానంలో ఉన్నా, భర్త స్థానంలో ఉన్నా, ఈవెన్ భర్తలు కూడా జ్ఞాపకం చేసుకోండి, నేను సంపాదన తీస్తే, నేను తెచ్చి పెడితే నువ్వు బతుకుతున్నావు. సో కాబట్టి నీవు చెప్పింది నేనేంటి వినాలి, గెట్ అవుట్, వెళ్ళిపో, వెళ్ళిపోతే వెళ్ళిపో, నాకే, నేను బతకలేదా అని అనుకోవద్దు. అది కూడా నీ మూర్ఖత్వమే. నీకు ఒక తెలియని విషయం చెప్తాను చూడు, మ్యాన్ ఈజ్ డిపెండెంట్ బట్ ఉమెన్ ఈజ్ ఇండిపెండెంట్. తెలుసా నీకు విషయం? మ్యాన్ ఈజ్ డిపెండెంట్ బట్ ఉమెన్ ఈజ్ ఇండిపెండెంట్. ఈ విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత అర్థమవుతుంది. చూసావా నువ్వు ఎప్పుడైనా 70 సంవత్సరాల తాత హాస్పిటల్లో మంచం మీద పడి ఉంటే 65 సంవత్సరాల అవ్వ ఆయనకు పరిచర్య చేస్తా ఉంటది, 85 సంవత్సరాల తాత హాస్పిటల్లో పడిపోయి ఉంటే, ఇంట్లో పడిపోయి ఉంటే 75 సంవత్సరాల అవ్వ ఆయనకు పరిచర్య చేస్తా ఉంటది. మనం డిపెండెంట్, వాళ్ళు లేకపోతే మనం బ్రతకలేము. వాళ్ళు 50 సంవత్సరాల వయసులో పోయినా గానీ మనం ఉండలేక, తట్టుకోలేక, నాకంటూ ఎవరు పలకరించేవాళ్ళు, నాకు అది వండి పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు అని చెప్పి వేటనే పెళ్లి చేసుకుంటున్నాం మనం. ఎందుకు? మనం డిపెండెంట్, మనం బతకలేము. ఇప్పుడు ఏదో ఆవేశానికి పోయి రెచ్చిపోయి పుచ్చిపోయి ఆ పోతే పో అని అంటే తర్వాత కుళ్ళిపోవలసింది మనమే. సో మనం కూడా సరి చేసుకోవాల్సి ఉంది. సమస్య వస్తే కూర్చోబెట్టి పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని పోతే పో అని చెప్పకూడదు. పోతే తనకైతే అనిపోయిందిగా, నాకైన ఎందుకు మాట్లాడాలి, నాకైనా ఎందుకు పిలవాలి, నేను పిలవను అని కూడా నువ్వు కూడా కూర్చోవద్దు. దట్ ఈజ్ ఆల్సో యువర్ ఫూలిష్నెస్. దట్ ఈజ్ ఆల్సో యువర్ ఫూలిష్నెస్. భర్త గాని, భార్య గాని, తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కాని బుద్ధిమంతులుగా ప్రవర్తించండి, బుద్ధిహీనులుగా కాదు. ఒకవేళ నీ కుమారుడు భార్య చెప్తున్న మాట వింటూ ఉంటే నువ్వేంద్రా మగాడి అయ్యండి, ఆ పిల్ల చెప్పిన మాట వింటావు, ఆ పిల్లని కలబోతావు అనద్దు. నువ్వు పెళ్లి అయినప్పుడు కూడా నువ్వు కూడా అదే కోరుకున్నావు, నా భర్త నేను చెప్పినట్టు వినాలని. నువ్వు అప్పుడు అట్టే కోరుకున్నావు, కానీ ఆయనే నీ కంట్రోల్లోకి రాలా. ఇప్పుడు ఆ కక్ష ఎడ చూపిస్తానంటే ఎడ కుదురుతుంది. ఒకవేళ అలాంటి స్థితిలో కూడా ఉంటే నువ్వు బుద్ధిహీనరాలివే, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీళ్ళు విర్రవీగి నిర్భయంగా ఉండడం తప్పు కాదండి, కానీ విర్రవీగి నిర్భయంగా ఉండడం తప్పయింది. విర్రవీగి ఇలా నిర్భయంగా ఉండడం వల్ల కుటుంబాలని నాశనం చేసుకుంటున్నారు, కాపురాల్ని నాశనం చేసుకుంటున్నారు, ఎదుటి వాళ్ళు కూడా వీళ్ళ కాపురాల్ని నాశనం చేస్తా ఉన్నారు. తర్వాత అదే 15:16 సమిత గ్రంథం 15:16 ఇంకొక విషయం కూడా ఉంది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా, ఒక్క నిమిషం, 20:20 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. తన తండ్రిని తన తల్లిని తిరస్కరించేటువంటి వాళ్ళు ఎవరంట? బుద్ధిహీనులు. దే ఆర్ ఫూల్స్. ఎంత దారుణం అండి, వృద్ధాప్యం ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని తిరస్కరిస్తావా? వృద్ధాప్యం ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని పక్కన పెడతావా? నో. ఒకవేళ కోడల స్థానంలో ఉండి నువ్వు అలాగే ఉన్నా రెచ్చగొడుతూ ఉంటే నువ్వు బుద్ధిహీనురాలివే. ఈరోజు దేవునితో నేరుగా మాట్లాడుతున్నాడు, సరి చేసుకో. వాళ్ళతో నేను ఉండలేను, వాళ్ళతో నేను కలిసి ఉండలేను. నేను చెప్పమంటారా, నేను వాళ్ళతో కలిసి ఉండలేను, నేను సర్దుకొని ఉండలేను అంటే వాళ్ళు ఏ టైప్ అంటే, వాళ్ళని మదర్ తెరీసా దగ్గర పెట్టినా కూడా ఉండలేరు. వాళ్ళు మదర్ తెరీసా దగ్గర పెట్టినా కూడా ఉండలేరు. నీకు తెలియదన్నా నువ్వు అక్కడ నుండి మాట్లాడేస్తావు. నీకేం తెలుసు ఇక్కడ మొత్తం ఎంత విసిగిస్తున్నారో తల్లి. రేపు రుద్రాలు అయిన తర్వాత నువ్వు కూడా విసిగిస్తావు. నీకు తెలియని విషయం అదే. ఒక చక్కని మాట ఉంది, యవనస్తులతో అంట గుండెపోటట, చిన్నపిల్లలతో అట చెవిపోటంట, వృద్ధులతో అంట తలపోటట. చిన్నపిల్లలతో చెవిపోటు, వాళ్ళు అరస్తా ఉంటారు కాబట్టి గీ 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 అని చెవులు పోటు, చెవిపోటు వస్తుంది అంట. యవనసులతో గుండెపోటు అంట, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళి ఎలాంటి సమాచారం తీసుకొని వస్తారో తెలియదు, టెన్షన్. ఎవరితో గొడవ పెట్టుకొని వస్తారో తెలియదు. యవనసులతో గుండెపోటు, వృద్ధులతో తలపోటు. వాళ్ళు చెప్పిందే చెప్తుంటారు, మరలా మళ్ళీ వద్దని చెప్పి నువ్వు వద్దన్నా కానీ చెప్తుంటే ఆ విషయం నాకు సలహా ఇవ్వద్దు అని చెప్పినా కానీ ఓన్లేరు అది. వాళ్ళకి ఒక చిన్న ఈగో, నేను పెద్దోడిని, నేను చెప్పిన మాట వినాలి అని. నువ్వు ముసలోడి, నువ్వు చెప్పిన మాట వినేది ఏంది అని నేను అంటాను. వాళ్ళు చెప్పినప్పుడు విని విను, దానికోసం ఒక సమయం ఒక నిమిషం కేటాయించు, విని, సరేలే నాన్న చూద్దాను, వీలైతే ఎట్లా ట్రై చేస్తారే, తెలుపో, నీకు నీకు నచ్చకపోతే నచ్చితే. రేపు నువ్వు వృద్ధులైన తర్వాత నీకు అర్థమవుతుంది. క్రీస్తునందు ప్రేమించిన దేవుడా, వృద్ధులైన తర్వాత వాళ్ళు తెలుసో తెలియక తప్పులు చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు అనవసరమైన మాటలు. కానీ వాళ్ళకి ఓపికతో చెప్పడానికి ప్రయత్నించి, ప్రేమతో చెప్పడానికి ప్రయత్నించి. ఎందుకోసం తెలుసా? నువ్వు చిన్నప్పుడు కూడా అనేకమైన తప్పిదమ్ములు చేసినప్పుడు వాళ్ళు నీకు అనేక సార్లు ఓపికతో చెప్పారు, అనేక సార్లు నీకు ఓపికతో చెప్పారు. ఇప్పుడు అది నీ బాధ్యత, నీ బాధ్యత. సో కాబట్టి తల్లిదండ్రుల్ని తిరస్కరించొద్దు, వాళ్ళని పక్కన పెట్టద్దు, వాళ్ళని తక్కువగా చూడవద్దు. ఎందుకంటే వాళ్ళు నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. ఈవెన్ తల్లిదండ్రుల్ని పట్టించుకున్నటువంటి వారి కన్నులు లోయ కాకులు పీకులని దేవుని వాక్యం సెలవిస్తుంది. వృద్ధాప్యం ఉన్నటువంటి నీ తల్లిదండ్రుల్ని చూసుకోవడం నీ బాధ్యత. వృద్ధాప్యం ఉన్నటువంటి నీ వారి తల్లిదండ్రుల్ని నీ భర్త చూసుకుంటూ ఉంటే కనీసం సహకరించడం నీ బాధ్యత. కనీసం నువ్వు చూస్తే ఇంకా మంచిదే తల్లి, నువ్వు చూస్తే ఇంకా మంచిదే. ఒకవేళ నువ్వు చూడలేకపోయావా, మీ ఆయన చూస్తుంటే కనీసం దానికన్నా సహకరించు చాలు. నువ్వు దానికి కూడా సహకరించకపోతే ఎట్ట? నువ్వు ఏదైతే విత్తుతావో రేపు అదే పంటకు వస్తావు, మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు ఏవి అయితే విత్తావో అదే పంట రేపు నువ్వు కూడా వస్తావు. నీకు కూడా కొడుకున్నాడు, మర్చిపోవద్దు. ఈ రోజు నీ కొడుకు నీ కంట్రోల్లోనే ఉంటాడు, రేపు వాడు కూడా పెళ్ళైన తర్వాత భార్య కంట్రోల్లో కలుతాడు, అప్పుడు ఉంటది నీకు. సో బీ కేర్ఫుల్. తల్లిని తండ్రిని మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను తిరస్కరించవద్దు. అలా తిరస్కరించేటువంటి వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు బుద్ధిహీనులు. చివరిగా ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 15:5 15:5 మూడు, తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దెంపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించేటువంటి వాడు బుద్ధిహీనుడు. దేవుడారా, ఇక్కడ తండ్రి చేయు శిక్ష వాస్తవానికి దీనికి ఇంగ్లీష్ బైబుల్ ఉపయోగించబడినట్టు మాత్రం డిసిప్లైన్, క్రమశిక్షణ. తల్లి తండ్రి చేసేటువంటి క్రమశిక్షణ ఎవరైనా తిరస్కరించారా? దెన్ దే ఆర్ ఫూల్స్. మమ్మీ మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. మమ్మీ నీకేం తెలియదు గమ్ము, డాడీ నీకేం తెలియదు గమ్ము, డాడీ నీకు తెలియదు, నువ్వు గమ్ము ఉండాడు అన్నిటికీ, అన్నిటిలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు? ఏమాయి, ఏం ఇంత లేట్కి వచ్చావు, ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు, ఫోన్ ఏంటి, ఎంతసేపు ఫోన్లో ఏం చేస్తున్నావు, అంత నా మీద అంత మాత్రం నమ్మకం లేదా అని ఎదురు తిరుగుతుంటారు. వీళ్ళు బహు తెలివిగలిగిన వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు చాలా బుద్ధిహీనులు. మీ తల్లి తండ్రి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు అది మీ మేలు కోసమే, అది ప్రస్తుతం మీకు అర్థం కాదు. మీ ఫ్రీడమ్ ని వాళ్ళు బంధించేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అలా బంధించకపోతే మీకు ప్రమాదం. అలా బంధించే వాళ్ళు లేక, అలా సరిచేసే వాళ్ళు లేక, హెచ్చరించే వాళ్ళు లేక, బుద్ధి చెప్పే వాళ్ళు లేక, ఎంతో మంది యవనస్తులు రోడ్ల మీద పాడై పతనమైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల మాటలు, చెప్పిన మాటను వినకుండా తిరస్కరించి వాళ్ళు నచ్చిందే కావాలని కోరుకుని బయటకు వెళ్ళిపోయి ఈరోజు వ్యభిచార గృహాల్లో మగ్గుతూ గుండెలు బాదుకుంటూ లబో దిబోమని అని కొట్టుకునేటువంటి వాళ్ళు రెడ్ లైట్ ఏరియాస్లో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకున్నటువంటి ఏదో ఒక పిచ్చి, వాళ్ళకున్నటువంటి ఏదో ఒక ఫ్యాషన్తో తల్లిదండ్రుల దగ్గర ఉంటే వాళ్ళకి స్వతంత్రం ఉన్నట్లేదని వాళ్ళని తిరస్కరించి వాళ్ళు చెప్పిన మాటను వినకుండా బయటకు వచ్చేసి ఈరోజు వేరే ఎవరినో గుడ్డిగా నమ్మి చిన్నప్పటి నుంచి పెంచినటువంటి తల్లిదండ్రుల్ని పక్కన పెట్టి అప్పటికప్పుడు నాలుగు మాయ మాటలు చక్కటి కబుర్లు చెప్పి నిన్ను పొగిడి అలాంటి వాళ్ళు మాటలు నమ్మి డ్రగ్స్ కి బానిసలు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యభిచారానికి బానిసలు అయిపోయినటువంటి వారు ఉన్నారు, రెడ్ లైట్ ఏరియాస్ లో అమ్మబడిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈరోజు బ్లాక్ మెయిల్ గుండా వెళ్తున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు రాత్రులు తల్లిదండ్రులు చెప్పిన వినకుండా వాళ్ళతో మాట్లాడి వీళ్ళ ఫొటోస్ వాళ్ళకు పంపించి ఆ ఫొటోస్ వాళ్ళు మార్పింగ్ చేసి వీళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ కనీసం ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని తల్లిదండ్రుల దగ్గర జరిగింది చెప్పి, పెద్దోళ్ళ దగ్గర జరిగింది చెప్పి సరి చేసుకోకుండా బుద్ధిహీనత కలిగి అవమానాన్ని భరించలేక వానికి లొంగలేక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతా ఉన్నారు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉదయకాల సమయంలో ఎవరైనా సహోదరులు సహోదరులు ఉన్నారా, మిమ్మల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారా, ఇక తావే నాకు సరసనే అని చెప్పి అనుకుంటున్నావా, నీకోసమే దేవుడు ఉదయకాల సమయంలో చాలా నేరుగా సూటిగా మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా, చాలా దేవుడు నేరుగా సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికన్నా నీ బుద్ధిహీనతను విడిచిపెట్టి, నీ విరవీగేటువంటి తనాన్ని విడిచిపెట్టి, నీ అహాన్ని విడిచిపెట్టి, నీ కోపం అంతటిని విడిచిపెట్టి జరిగిన తప్పుని నిర్భయంగా ఒప్పుకో, అర్థం చేసుకునే మనుషుల దగ్గర అన్న చెప్పుకో, లేకపోతే దేవుని దగ్గరకు వచ్చి మోకరిల్లు, ప్రభా నా మూర్ఖత వలన నా బుద్ధిహీనత వలన నేను ఫలాని బంధకాల్లో చిక్కుబడి ఉన్నాను, నన్ను విడిపించు అని పేతురు వలె పశ్చాత్తాపడు. కానీ ఇస్కరియోతు యూదా వలె ఆత్మహత్య చేసుకోవద్దు. పశ్చాత్తాపడ్డ పేతురు తర్వాత బలంగా వాడబడ్డాడు, దేవుడు ఉపయోగించుకున్నాడు. కానీ మూర్ఖంగా ప్రవర్తించినటువంటి ఇస్కరియోతు యూదా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, ఎవరికి పనికి రాకుండా పోయాడు. ఈరోజు కూడా మనం నెగిటివ్ గానే మాట్లాడుకుంటున్నాం. నువ్వు ఎంత ఘోర పాపివైనా అంతగా క్షమించగలిగిన కృప ఏసయ్య దగ్గర ఉంది. నువ్వు ఎంత బుద్ధిహీనురాలువైనా ఏసయ్య నన్ను క్షమించని హృదయపూర్వకముగా అడిగితే నీ విర్రవీగేటువంటి తనాన్ని ఒప్పుకొని విడిచిపెడితే నిన్ను కూడా క్షమించి అంగీకరించడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 50:17 క్షమించండి, 50:17 వచ్చిన ఉంటుంది, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసితివే. దేవుడు మాట్లాడుతున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఉదయకాల సమయంలో దిద్దుబాటు నీకు అసహ్యమా తల్లి సహోదరుడా? ఒకవేళ దిద్దుబాటు నీకు అసహ్యమైతే దెన్ యూఆర్ ఎ ఫూల్. దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో నీతో నేరుగా సూటిగా మాట్లాడాడు, సరిదిద్దుకో, సరిదిద్దుకుంటే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు, దిద్దుబాటు నువ్వు అంగీకరించలేకపోతే నువ్వు మూర్ఖుళ్ళలాగే మూర్ఖురాళ్ళలాగే బుద్ధిహీనురాళ్ళలాగే బుద్ధిహీనుడు వలె అలాగే మిగిలిపోతావు. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నా మాటలు నువ్వు ఎందుకు వెనక త్రోసి వేస్తున్నావు? ఈరోజు దేవుడు నీతో దాదాపు 40 నిమిషాలు మాట్లాడాడు. ఇప్పుడు ఈ మాటల్ని నువ్వు వెనక్కి తోసివేస్తావా, నీ హృదయంలోనికి స్వీకరిస్తావా? దట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వు వెనక్కు తోసివేస్తే నువ్వు బుద్ధిహీనురాలివే బుద్ధిహీనుడివే, నువ్వు దాని హృదయంలోనికి ఆహ్వానించి అంగీకరిస్తే నువ్వు బుద్ధిమంతుడిగా నిలువ పెట్టబడతావు. ఆర్ యూ ఎ ఫూల్ ఆర్ యూ ఎ వైజ్? టేక్ ఎ డెసిషన్. దేవుడి కొద్ది మాటలు మన ఇంకెళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.